ध्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिधिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दमुष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनम् आपदाम् अपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। ధర్మస్వరూపుడు రామచంద్ర ప్రభు. ధర్మము ఎలా ఉంటుందో మానవుడు చూడలేడు. ధర్మం అనేది ఆచరణలో పెట్టే పదార్థమే తప్ప కనపడేది కాదు. అదే రాముణ్ణి చూస్తే ధర్మం ఈ రూపంలో ఉంటుంది అని ప్రజలు గ్రహించేవారు. అందుకే రాముడికి ధర్మమునకు తేడా లేదు. రామ విగ్రహవాన్ ధర్మ, ధర్మ ధర్మము విగ్రహవాన్ రూపము ధరించిన రాముడు, లేదా రాముడు రూపము ధరించిన ధర్మం. అంటే రాముడికి ధర్మానికి తేడా లేదని చెప్పడానికి రాముడు ఒక ఆకారం ధరించాడు, అది మామూలు ఆకారం కాదు, ధర్మమే ఆయన రూపంలో అవతరించింది. అటువంటి మహాత్ముడు మిత్రధర్మం, పతిధర్మం, భ్రాతృధర్మం, శత్రుధర్మం, ఇలా అన్ని ధర్మములు ఏకకాలంలో పాటించాడు. రాముడు లాంటి కొడుకు ఈ ప్రపంచంలో పుట్టడు అని పెద్దలు అనుకునేలా చేశాడు. రాముడి లాంటి భర్త లేడు అని సీత అనుకునేలా చేశాడు. రాముడి లాంటి అన్నగారు లేడు అని తమ్ముళ్ళు అనుకున్నారు. రాముడి వంటి మిత్రుడు లేడు అని సుగ్రీవుడు విభీషణుడు అనుకున్నారు. రాముడి లాంటి ప్రభువు లేడు అని ప్రజలు అనుకున్నారు. రాముడి లాంటి దైవం లేడు అని మనలాంటి భక్తులు అనుకున్నాం. ఇంతమంది చేత ప్రశంసలు అందుకోవడం అంటే మాట్లాడండి. ఒక పని చేసే ముందు ఈ పనిని మనం చెయ్యగలమా లేదా అని మొదలుపెట్టి ప్రాణం పోయినా ఆ పనిని చివరిదాకా నిర్వహిస్తే వాణ్ణి ధర్మస్వరూపుడు అంటారు. అందుకే తొందరపోటు చర్య పనికిరాదు. రాముడి దగ్గర ఎప్పుడు తొందరపోటుతనం ఉండదు. అందుకే రామచంద్రుడి జీవితంలో అపజయం లేకుండా విజయం పొందాడు. రాముడు అంటే విజయస్వరూపుడు. ధర్మం ఎవరి దగ్గర ఉన్నా వాడికి విజయం వస్తుంది. ధర్మస్వరూపులు కూడా కష్టాలు పడతారు, మధ్య మధ్యలో దుఃఖం పొందుతారు, యాతనలు పొందుతారు, కానీ చిట్ట చివరికి వచ్చేసరికి మాత్రం విజయం ధర్మానిదే. అటువంటి రామచంద్ర ప్రభు రావణుణ్ణి వధించి సీతని స్వీకరించి విభీషణుణ్ణి లంకానగరానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి పుష్పకవనం ఎక్కి పుష్పక విమానం మీద ఎక్కి దాని మీద ఆకాశ మార్గంలో ప్రయాణించాడు. ఈలోపు 14 ఏళ్ళు పూర్తయిపోతే ఒక్క క్షణం ఆలస్యమైనా నేను అగ్నిలో ప్రవేశిస్తాను, మరణిస్తాను అని భరతుడు శపథం చేశాడు. భరతుడు రాముడితో, ఇదిగో నీకు నాకు ఒప్పందం, నీవు నీ మాట ప్రకారం అడవిలో 14 ఏళ్ళు ఉంటానంటున్నావు, ఈ 14 ఏళ్ళు దాటిదాకా నిన్న అడవిలో ఉండడానికి నేను ఒప్పుకుంటాను. 14 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కరోజు ఆలస్యంగా నువ్వు వచ్చినా నేను అగ్నిలో దూకి శరీరం విడిచిపెడతానన్నాడు. ఇలాంటి తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారండి? అన్నయ్య గారి రాజ్యం దక్కింది కదా, అన్నగారి ఆస్తి దక్కింది కదా, ఐసర మధ్యాహ్నం కొట్టేసే ప్రజలను చూస్తున్నాం మనం. అటువంటిది మా అన్నకి తిరిగి రాజ్యం ఇవ్వాలి, ఆయన రావడం ఆలస్యమైతే నేను ప్రాణంతో ఉండనన్నాడు ఆయన. అందుకే రాముడు ఏం చేశాడంటే నంది గ్రామానికి తొందరగా వెళ్ళి నేను వస్తున్నానని, ఈలోపు భరతుణ్ణి ఏ అఘాయిత్యము చెయ్యవద్దని చెప్పమని హనుమంతుడు పంపాడు. ఈ విమానం వచ్చేలోపు హనుమంతుడైతే వేగంగా పెడతాడు కనుక, అందుకని హనుమంతుడిని ముందు పంపితే ఆయన మహావేగంగా వచ్చి అప్పటికే భరతుడు చిచ్చు పేర్చుకుని అగ్ని పేర్చుకుని దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు రాముడి కోసం ఎదురు చూస్తూ, నాయన నేను హనుమంతుణ్ణి, రామదూతని, మీ రామచంద్రప్రభు, మన రామచంద్రప్రభు శీఘ్రకాలంలో వస్తున్నాడు, నువ్వు నిశ్చింతగా ఉండు అని క్లుప్తంగా సీతారాముల సమాగమ కథ అంతా చెప్పాడు. రావణవధ, సీతారాములు కలుసుకోవడం అన్నీ చెప్పగా అమ్మయ్య అని ఆనందంతో రాముడి కోసం నందిగ్రామంలో భరతుడు శత్రుఘ్నుడితో తల్లులతో అందరితో ఎదురు చూడటం మొదలెట్టాడు. నిజం చెప్పాలంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళడంతో అయోధ్య నగరంలో ఇక ఎవ్వరూ లేరు, ఏదో కొంతమంది పౌరులు తప్పనిసరి ఉన్నారు, అది కూడా భరతుడి ఆజ్ఞ వల్ల. మిగతా వాళ్ళు తల్లులు కానీ భరతుడు కానీ శత్రుఘ్నుడు కానీ వీళ్ళందరూ నందిగ్రామానికి పోయారు. అదంతా ఒకప్పుడు ఆ నందిగ్రామం పల్లెటూరు, కుగ్గ్రామం, అరణ్యం మొదలు ఆ అరణ్య ప్రాంతంలో రాజ్యం చేసేట ఆయన. సోదరుడుంటే అడవి కూడా నగరం, సోదరుడు లేకపోతే నగరం కూడా అరణ్యం. అందుకే మా నాన్నగారు పంచవటి అని ఒక కావ్యం రాశారు, రాముండెచ్చట నుండు నచ్చటనే సామ్రాజ్యంబు అంటారు ఆయన. ఎంత అద్భుతమైన పద్యాలండి ఇవి! మా నాన్నగారు రాసిన మంచి మంచి పుస్తకాలు హాయిగా ఉంటాయి, ఏదో వెన్నెల్లో విహరించినట్టు ఉంటాయన్నమాట. భగవంతుడు ఒక్కొక్కడికొక్క స్టైల్ ఇస్తాడు, దానికి శైలి అని పేరు. శైలిని పట్టుకుంటే చదవు బుద్ధి వస్తుంది అనమాట మనకి, బండగా ఉండదు ఆ శైలి, సుకుమారమైన శైలి. ఆ శైలిలో పంచవటి రాశారు ఆయన. అందులో రాముడు ఎక్కడుంటే అక్కడే సామ్రాజ్యం అని లక్ష్మణుడు అంటాడు. అందుకే భరతుడు, రాముడు లేడు కనుక నాకు అయోధ్య కూడా నగరం కాదు, శుభప్రదంగా అనిపించటం లేదు, మళ్ళీ మా రాముడు వచ్చేదాకా నేను అయోధ్యలో అడుగు పెట్టను, నేను నందిగ్రామంలోనే ఉన్నాడు. అక్కడ నందిగ్రామంలో ఓ సింహాసనం, రామసింహాసనం ఏర్పాటు చేసి సింహాసనంలో పాదుకలు పెట్టి రామ పాదుకల్ని పూజించి రాజ్యం చేశాడు. ఏ రోజుకో రోజు ఆదాయం వస్తుంది కదా, డబ్బులు వస్తాయి కప్పాలు. రామచంద్రప్రభు ఈరోజు ఈ వ్యాపారం వల్ల ఇంత ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది మన గవర్నమెంట్కి అనే పాదుకలకి లెక్క చెప్పేవాడు. ఎంత మహాత్ముడు అండి ఆయన! ఆ పాదుకలకి రోజు లెక్క జమ చెప్పేవాడు, ఏ పని చేసినా ముందు పాదుకలకు నమస్కరించి నివేదించేవాడు. మొత్తం మీద పాదుకలే సామ్రాజ్యం చేశాయి, ఆయన ఏమీ చేయలేదు. మా రామచంద్రుడి కాళ్ళు పట్టుకుంటే చాలు, ఆయన చెప్పులే ఈ సమస్తాన్ని నడుపుతాయి అని నమ్మిన మహాత్ముడు భరతుడు. అందువల్ల భరతుడితో పాటు ఆయన భార్య, లక్ష్మణుని భార్య, రామపత్ని అంటే అడవికి వెళ్ళింది అనుకోండి, శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడి పత్ని, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఒక్కోసారి మనకెందుకు చిన్ని చిన్ని అమాయకపు అనుమానాలు వస్తాయి. సత్యనారాయణ గారికి 2 కొడుకులు ఎందుకు ఉండాలి, శర్మ గారికి 2 కొడుకులు ఎందుకు ఉండాలి, రామకృష్ణ గారికి 1 కొడుకు ఎందుకు ఉండాలంటారు? ఏ రామకృష్ణ గారికి 1 కొడుకు, మరి ఏం చేస్తాం, ఆయన జాతకం అది, ఎవడి జాతకం వాడిది? కాబట్టి ఎవరి జాతకం వాళ్ళది, కౌసల్యకి భగవంతుడు 1 కొడుకు నిర్ణయించాడు. అలాగే సుమిత్రకి మాత్రం 2 కొడుకులు నిర్ణయించాడు. భరతుడు 1 కొడుకు, అందువల్ల కైకేయికి 1 కొడుకు. ఏమిటండి ఏం చెబుతాం, ఒక్కొక్కడికి 2 కూతుళ్ళే ఉంటారు, ఒక్కొక్కడికి 2 కొడుకులు ఉంటారు, ఒక్కొక్కడికి 1 కూతురు ఉంటారు, అసలు ఒక్కొక్కడికి పిల్లలే ఉండరు, ఇది మరీ సుఖం. దీనికి ధర్మంలో ఏమి నియమం లేదు, వారు పూర్వజన్మలో కోరుకున్న రీతిలో వస్తాయట. ఎవరైనా సరే సంతాన ప్రాప్తి కోసం ఎవరు ఎలా కోరుకుంటే అలా వస్తాయి. కౌసల్య ధర్మబుద్ధుడైన 1 కొడుకు చాలు అనుకున్నది, సుమిత్ర మాత్రం ఇద్దరు కొడుకులుంటే ఇటు కౌశల్య కొడుక్కి ఇటు కైకేయ కొడుక్కి కూడా సేవ చేసే పిల్లలు వస్తారు కదా అని ఆవిడ అనుకున్నది. అందుకే ఆవిడకి ఇద్దరు పిల్లలు పుట్టి ఇద్దరు చెరువైపు వెళ్ళారు. మళ్ళీ కైక నాకు ఒక్కడు ధర్మాత్ముడైన కొడుకు పుడితే చాలనుకున్నది, అందుకే భరతుడు పుట్టాడు. సరే ఇదో పక్కన పెడితే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు సమయానికి. ఇంతలో పుష్పక విమానం వచ్చింది. రాముడు కిందకి దిగడంతో భరతుడు ఆనందంతో వచ్చాడు, కాళ్ళు పట్టుకున్నాడు. రాముడు భరతుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఒకరినొకరు పలకరించుకున్నారు, తల్లులకు నమస్కరించుకున్నారు. రామచంద్రుడు కైకకి వినయంగా నమస్కరించాడు. ఎప్పుడు పిన్ని నన్ను తన్ని అడవికి గింటావు అని ఒక్క ముక్కంలా ఆవిడకి భక్తితో నమస్కరించాడే. అసలు మనకి ఎవరు అపకారం చేస్తారో వాళ్ళు కొండంత ఉపకారం చేసిన వాళ్ళ కింద లెక్క. నిజంగా కైక అని ఆవిడ లేకపోతే ఇంత రామాయణం ఉంటుందా, రావణాసురుడి వధ జరుగుతుందా? కాబట్టి వీళ్ళంతా నిమిత్త మాత్రుడు. ఏదో ఒక పని జరగాలంటే ఆ పనిని నిర్వహించేవాడు ఒకడు కారణ జన్ముడు పుడతాడు. అందుకే కైక పాత్ర చాలా గొప్పది. వీళ్ళందరికీ వినయంగా నమస్కరించాక ఆ పూట హాయిగా కులాసాగా కాలక్షేపం చేశారు. తెల్లవారింది. తెల్లవారగానే పెద్దలందరినీ వెంట పెట్టుకుని భరతుడు రాముడి దగ్గరకు వచ్చాడు. భరతుడి వెనక ఎప్పుడూ కూడా వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, సుయజ్ఞుడు, విజయుడు, గౌతముడు, సుమంతుడు ఈ 8 మంది ఉంటారు. ఈ 8 మంది దశరథుడి కాలం నుంచి అంతకు పూర్వం నుంచి కూడా ఇక్ష్వాకు వంశస్థులకి, సూర్యవంశస్థులకి వీళ్ళు కుల పురోహితులు. ఇటు పురోహితులే కాకుండా మంత్రులు కూడా వాళ్ళు. మంత్రాంగము చెప్పేవారు, పౌరోహిత్యము చేసేవారు, యజ్ఞములు చేసేవారు, మంచి మంచి సలహాలు ఇచ్చేవారు. ఈ 8 మందిని అష్టప్రధానులు, అష్టమంత్రులు అంటారు. వీళ్ళందరితో కలిసి భరతుడు రామచంద్రుడి దగ్గరకు వచ్చి శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధన భభాషే భరతో వాక్యం రామం జ్యేష్ఠం సత్యపరాక్రమం. భరతుడు ఇలా 2 చేతులు జోడించి చేతుల మీద తలపెట్టి రాముడికి నమస్కరించాడు. వినయముగా నమస్కరించాడు. ఎప్పుడూ కూడా పూర్వం తల వంచి నమస్కరించేవారు. 2 చేతులు ఇలా జోడించిన తర్వాత దీనికి అంజలి అని పేరు. ఈ అంజలి మీద తలపెట్టి నమస్కరిస్తే అది వినయముగా నమస్కరించుట అని దానికి పేరు. ఈ వినయ నమస్కారం వల్ల మనలో ఉన్న అహంకారం తొలగిపోతుంది, గురువులు దేవతలు పెద్దల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందుకే నమస్కరించేటప్పుడు హాయ్ అని ఇలా చేయకూడదు. 2 చేతులు జోడించి తలపెట్టి నమస్కరించాలి. తల ఉంచితే కొంపేం ములగదు. కొంప ములగదు సరిగదా, నిలబడుతుంది. అందుకే వినయంగా నమస్కరించి సత్యపరాక్రముడైన రాముడితో, అన్నగారితో భరతుడు ఇలా అన్నాడు, అన్నయ్య మా అమ్మ చాలా గొప్పది, పూజ్యురాలు. తల్లిని ఎప్పుడు అలాగే అన్నారు కానీ, అందుకని పూజిత మామిక మాత. పూజ్యురాలైన మా అమ్మ నీ రాజ్యం నీ దగ్గర నుంచి లాక్కొని నాకు అప్పగించింది. నువ్వు కూడా మా అమ్మ మీద గౌరవంతో 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళావు. నువ్వు వెళ్ళేటప్పుడు ఈ రాజ్యం భారం నా మీద పెట్టావు. నేను నీ మాట కాదనలేక 14 సంవత్సరాలు రాజ్యభారం మోశాను. ఈ 14 ఏళ్లలోనూ నువ్వు ఇచ్చిన రాజ్యం రాజ్యం కింద అప్పగిస్తున్నాను. సంపద పెంచాను తప్ప తగ్గించలేదు. నీ రాజ్యాన్ని నేను పాడు చేయలేదు. ఇంతకాలం కప్పాలు పెరిగాయి, ధనం వచ్చింది, రాజ్యంలో అభివృద్ధి తప్ప మాట వరసకు కూడా నాశనం లేదు. కొంతమందికి ఏదన్నా అప్పగించామంటే వ్యాపారం దివాళా తీయించేసి అప్పగిస్తారు. నేను అలా ఇవ్వలేదు. నీ రాజ్యం నీకు అభివృద్ధి చేసి ఇస్తున్నాను. ఎలా ఇచ్చావో అలాగే ఇస్తున్నాను తప్ప పాడు చెయ్యలేదు. ఇదిగో నీ రాజ్యం నువ్వు తీసుకో. ఒక గొప్ప బండి ఉన్నది. ఆ బండిని ఎద్దు మొయ్యగలదు. బలమైన ఒక ఎద్దు మొయ్యవలసిన బండిని గాడిద మొయ్యగలదా, దూడ మొయ్యగలదా? ఒక చోట ఒంటెద్దు బండి అని ఉంటే చూసారా మీరు? ఈ ఒంటెద్దు బండికి కొంచెం బలమైనటువంటి ఒక ఎద్దుని కడితే, కాస్త ఆ మాత్రం దట్టంగా ఉన్న ఎద్దు కడితే ఆ బండిని అది మోస్తుంది. అదే ఓ దూడకు కట్టామనుకోండి, లేగదూడకి. మనకి అయోధ్యానగరంలో స్నానానికి వెళ్ళగానే రేవుల్లో కనపడతాయి ఇంతంత దూడలు. అవే గోవులను గోదానం చేయిస్తారు పాపం. అది గోవు ఎక్కడ పాపం చావులో ఉంటుంది. దాన్ని చూస్తే చావడానికి సిద్ధంగా ఉంటుంది. ఎంత ఉంటుంది పాపం దూడ?
అలాంటి దూడని బండికి కడితే ఏమవుతుంది? మొయ్యలేదు, చచ్చిపోతుంది. బలమైన ఎద్దు మొయ్యవలసినటువంటి సింహాసనాన్ని ఒక బండిని దూడ మొయ్యలేదు. అలాగే హంసలు మొయ్యవలసిన విమానాన్ని కాకులు లాగలేవు. రామచంద్రుడు పరిపాలించవలసిన సామ్రాజ్యాన్ని ఈ భరతుడు పరిపాలించలేడు. ఎంత బాగా చెప్పాడండి ఆయన. అంటే నువ్వు బలమైన ఎద్దువి, నేను దూడని, నువ్వు హంసవి, నేను కాకిని. హంస మాత్రమే విమానాన్ని మొయ్యగలదు, కాకి మొయ్యలేదు. బలమైన ఎద్దు మాత్రమే బండిని లాగగలదు, దూడ లాగలేదు. ఈ రాజ్యాన్ని నువ్వే పాలించగలవు, నేను పాలించలేను. తన బలహీనత తాను తెలుసుకోగలిగిన వాడు ఆయన. దానికి ఆయన సమర్థుడు అయినా అంత వినయంగా పలికాడు. చాలామందికి అనుమానం వస్తుంది, ఇదేంటండి నువ్వు ఎద్దు అంటాడు, దూడ అంటాడు, ఎద్దుతో రాముడిని పోల్చడం ఏమిటి? పోనీ హంస అంటే కొంత నయ్యం, అందులో హింస లేదు అని కొంతమంది ధర్మ సందేహాల్లో అడిగారు. ధర్మదేవత ఎప్పుడు వృషభ రూపంలో ఉంటుంది, ఎద్దు రూపంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ధర్మదేవత ఒక ఆబోతు, బలమైన ఎద్దు రూపంలో ఉంటుంది. అందుకే రామచంద్రుని ఏమన్నాడనమాట, ఎద్దుతో పోల్చాడు, వృషభేణ బలీయస, బలమైన ఎద్దుతో పోల్చాడు. అంటే రాముడు ధర్మస్వరూపుడు అని లోకానికి చెప్పడానికి ఉద్దేశం. ధర్మదేవతయే నీవు, కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని పాలించగలవు. రెండోది, హంస కాకి ఎందుకు తీసుకొచ్చాడు? కాకి ఎప్పుడు ఎంగిలి మింగుతుంది, చెత్త తింటుంది, చీవిడి చెత్త చెదారం తింటుంది. కానీ హంసం ఎప్పుడు ముత్యమే స్వీకరిస్తుంది. సత్యం పలికేది హంస మాత్రమే. పాలు, నీళ్లు ఈ రెండు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది. ఈ సమాజంలో మంచి చెడ్డ రెండు ఉంటాయి. జ్ఞానులు మంచి మాత్రం స్వీకరించి చెడ్డ విడిచిపెడతారు. నువ్వు అలాంటి హంసవి. ప్రపంచంలో అందరిలో లోపాలు ఉంటాయిగా, ఈ లోపాలే ఎత్తుకుంటూ పోతే కొంతకాలానికి పాపాలు తప్ప ఏం మిగలవు అని హెచ్చరించడానికి కూడా ఆయన హంసని కాకిని తీసుకొచ్చాడు. అప్పుడు రాముడు నవ్వి, తథేతి ప్రతిజగ్రాహ. ఇదివరకైతే ఏమన్నాడు చిత్రకూట పర్వతం దగ్గర, నాయన నేను రాను, నీదే రాజ్యం అన్నాడు. కానీ ఇప్పుడు 14 ఏళ్ళు అయిపోయింది, భరతునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అందుకని అలాగే అన్నట్ట. నీవు చెప్పినట్టే నా రాజ్యం తిరిగి సేకరిస్తున్నాను అని అతని చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చాడు. రాజ్యానికి పట్టాభిషేకం, తెల్లవారితే బాగుంది ముహూర్తం అన్నారట. మళ్ళీ ముహూర్తానికి అట్టే ఆలస్యం కూడా లేదు, రేపే ముహూర్తం అన్నారు. వెంటనే రేపు ముహూర్తం కనుక ఇవాళ పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి, మహారాజు తలుచుకుంటే కొదవానని పట్టుదలు ఉంటేనండి నిమిషంలో ఏర్పాట్లు చేయొచ్చు కదా, కష్టంగా తెలుసు. మరో గంటలో ప్రతిష్ట అంటే యజ్ఞ సామాగ్రి మా పీఠానికి వచ్చేసి ఎలా వచ్చాయో మాకు తెలియదు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏది కష్టం కాదు. అన్నిటికీ భయపడకండి, నిర్భయంగా గురువుని నమ్ముకుని మేము ఈ పని చేయగలం అనుకున్న వాడికి ఎక్కడ అపజయం ఉండదు. మీరు చూడండి, ఎన్నోసార్లు చెప్పాను నేను ఇలాగే. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రోజు నుంచి రామ రామ అనుకోండి, ధైర్యంగా వెళ్ళండి, అన్ని పనులు వాటంతట అవే అవుతాయి. రామచంద్రుడి లాంటి ఒక మహానుభావుడి, ఒక నామాన్ని నమ్ముకున్న వాడికి మనకు కష్టం ఏంటి? అందుకే రాముడి పట్టాభిషేకం రేపే సుముహూర్తం అని నిర్ణయించేశారు గురువులు. వెంటనే ఏం చేశారు, ముందుగా రాముడు 14 ఏళ్ళుగా వనవాసంలో గెడ్డాలు మేసాలు పెరిగిపోయి జడలు అట్టగట్టున్నాయి, జటాజూటధారి అయ్యాడు ఆయన. మన సినిమా వాడు చాలా తెలివైన వాడు. రాముడు అడవిలో ఉన్నప్పుడు జటాజూటాలు చూపిస్తారు, కానీ నున్నగా చూపిస్తారు గెడ్డాన్ని. ఈ 14 ఏళ్ళు గడ్డం గీయించుకోకూడదు కదా, ఎంత గడ్డం పెరిగిందండి ఆయనకి, ఎన్ని మెస్సలు పెరిగాయండి. ఆయన శుభ్రంగా రోజు మీకు మళ్ళీ షేవింగ్ చేసుకున్నట్టుగా కూర్చోబెడతారు. అలా చూపిస్తే కానీ మనము నమ్మం, ఏమిటో ఇది విచిత్రం. కానీ రాముడికి బాగా మేసాలు గడ్డాలు తెగ పెరిగిపోయి ఉన్నాయి, మంచి జుట్టు పెరిగిపోయింది. అందుకని వెంటనే ఏం చేశారన్నమాట, నిపుణాహ శ్మశ్రువర్ధకాహ, మంచి శ్మశ్రువర్ధకుల్ని క్షవరం చేసేవాళ్ళని పిలిచారు. ఆ రోజుల్లో బాగా అద్భుతంగా నైపుణ్యంతో చేసేటటువంటి వాళ్ళు ఉండేవారు, వాళ్ళని పిలిపించారు. వాళ్ళంతా ఏం చేశారు, జడలు విప్పేశారు. ముందుగా విప్పిన తర్వాత ఎంత అందంగా కత్తిరించారో, ఈ జటాజోటాలు ధరించిన రాముడికి గిరజాల జుట్టు ఇలా వచ్చేలాగా అందంగా క్షవరం చేశారు. ఈ శ్మశ్రువర్ధకులు అంటే మేసాలు బాగా కత్తిరించేవాళ్ళు అనమాట. వాడు శ్మశ్రువులు అంటే మేసాలు. రాముడికి అందంగా కోరమేసం తీర్చిదిద్దారు. రాముడికి మేసాలు ఉంటాయి, సినిమా వాళ్ళు రాముడిని మేసలు లేని వాడికి ఎంత చూపిస్తే నమ్మకండి, అందమైన మేసాలు ఉంటాయి. ఇదిగో చూడండి, ఇలాగే అందంగా ఆకుపచ్చగా ఉంటాయి పైగా రాముడి మేసాలు. కొంచెం మనకి వేదాల్లో వైఖానస ఆగమ శాస్త్రంలో విష్ణుమూర్తికి వేషాలుంటాయి, పచ్చని వేషాలుంటాయని చెప్పారు. అందువల్ల అందంగా శ్మశ్రువులు కూడా కత్తిరించారు. ఈ క్షవరాలు అయిన తర్వాత ఒక్కడికి కాదు, ఇప్పుడు క్షవరం రాముడు, రాముడితో పాటు లక్ష్మణుడు అడుగులో ఉన్నాడు. ఈ 14 ఏళ్ళు పాపం భరతుడు, శత్రుఘ్నుడు కూడా నందిగ్రామంలో అలాగే జుట్టు బాగా పెంచుకుని ఉన్నారు. అందరికీ క్షవరాలు చేశారు. అయిన తర్వాత ఇప్పుడు మంగళస్నానం చేయించాలి. ఒంటికి నలుగు పెట్టారు, తైలం పెట్టారు, సంపంగి నూనె రాశారు, రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఒంటికి పూశారు, రకరకాలైనటువంటి ద్రవ్యములు కలిపిన, అంటే అవేవో సన్నజాజులట, విరజాజులట, ఈ పువ్వులు కూడా పట్టుకొచ్చి నీళ్లలో కలిపారు. గంధపు నీరు పట్టుకొచ్చారు, పన్నీరు పట్టుకొచ్చారు, ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి రాముడికి లెక్క లేకుండా కొన్ని కుండలతో, 100 కుండలతో స్నానం చేయించారు, మంగళ స్నానం చేయించారు. పసుపు పచ్చని బంగారపు రంగులో ఉన్న వస్త్రాలు పట్టుకొచ్చి వస్త్రాలు ధరింపజేశారు. అవి కూడా బంగారపు బట్టలు అనమాట. మంచి మంచి పట్టు వస్త్రములు పట్టుకొచ్చారు. ఆ పట్టు వస్త్రములు రాముడికి కుచ్చిళ్ళు పెట్టి మరీ ధరింపజేశారు. రాముడు వస్త్రధారణ చేశాక మెడలో దండలు వేశారు, చెవులకు కుండలాలు అవి పెట్టారు, అన్ని రకాలుగా అలంకరించారు. ఇక ఇప్పుడు రామచంద్రుడు తండ్రి గారింట్లో ప్రవేశించాడు. తండ్రి ఇల్లు ఇంటికి పెద్దవాడికి వస్తుంది. రాముడి ఇల్లు మరి ఏం చేయాలి? తాత్కాలికంగా సుగ్రీవుడిని పిలిచి సుగ్రీవుడికి నా గృహం విడిదిగా ఇవ్వండి అన్నాడు. భరతుడి గృహం విభీషణుడికి విడిదిగా ఇచ్చాడు. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అన్నగారు ఏమి చెబితే చేస్తారు కనుక మంచి విడుదలు సుగ్రీవుడికి విభీషణుడికి ఇచ్చారట. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తగినటువంటి విడిది ఇవ్వాలంటే పిచ్చి పిచ్చి రూములు ఇవ్వకూడదు కదా మరి, అందుకని మంచి మకాం ఇచ్చారు. ఇంకా వానరులు ఒకళ్ళ ఇద్దర, నవనాగ సహస్రాణి 9,000 మంది ఏనుగులు పట్టుకొచ్చారట. 9,000 ఏనుగులు పట్టుకొచ్చారు. ఆ ఏనుగుల మీద సుషేణుడు, సుగ్రీవుడు మొదలైన వాళ్ళు మానవ రూపములు ధరించి ఎక్కారు. వీళ్ళంతా నందిగ్రామం నుంచి ఎక్కడికి వెళ్ళాలి మరి? అయోధ్యకి వెళ్ళాలి కదా. అందుకని అయోధ్య నగరానికి ఇప్పుడు ప్రయాణం అయ్యే ముందుగా ఏనుగులు తెప్పించారు, రథం తెప్పించారు. రథంలో రాముడు కూర్చుని అయోధ్యకు వచ్చాడు. ఏనుగుల మీదేమో వానరులు ఎక్కారట. 9,000 ఏనుగులు నవనాగ సహస్రాణి, వాటి మీద ఎక్కాక వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా అయోధ్య నగరంలో మంచి మంచి భవనాల్లో ఏసీ రూములు ఇప్పించారు. మళ్ళీ నాన్ ఏసీ కాకుండా అందరికీ ఎవరికి ఏ అర్హతకి తగినటువంటి మకాములు వారికి ఇచ్చారు. ఇంకా భోజనాల ఏర్పాట్లు ఉన్నాయట. ఇక ఆ భోజనాలు వర్ణించలేం బాబోయే. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఈ పప్పులు రకరకాల పప్పులు. ఇక ఇవి కాకుండా వంకాయ కూర, బెండకాయ కూర, దొండకాయ కూర, ఆ కూర, ఈ కూర, ఈ కూరల్లో కొన్నేమో పువ్వు ఉప్పేసినవి, కొన్నేమో కారం వేసినవి, కొన్ని తీపి కూరలు, కొన్ని పులుసులు, ఇవన్నీ రకరకాల పదార్థాలు చేశారు. ఇక పిండి వంటలు, మైసూరు పాకాలు, లడ్డూలు, పులిహార, అప్పడాలు, బొప్పడాలు, ఇంకా కట్టు పొంగలి, చక్కెర పొంగలి, ఇక దధ్యోదనం చేశారు. ఇలా రకరకాల పిండి వంటలతో పక్కన భోజనాలు సాగుతూ ఉంటే మరో పక్కన వీళ్ళందరూ విడుదలలో ప్రవేశించారు. రేపు 11:40 రామచంద్రుడి పట్టాభిషేకం అని వశిష్ఠుడు చెప్పగానే పట్టాభిషేకానికి నదుల నీళ్లు, సముద్రముల నీళ్లు కావాలి. ఇప్పుడు నదీ జలాలు, సముద్ర జలాలు ఎక్కడి నుంచి వస్తాయి ఒక్కసారిగా? పైగా ఒకటి కాదట, 500 నదుల నీళ్లు కావాలి, 4 సముద్రముల నీళ్లు కావాలి, అది కూడా సూర్యోదయానికి ముందు. ఆ నీళ్లుంటేనే పట్టాభిషేకం అన్నాడు వశిష్ఠుడు. వెంటనే సుగ్రీవుడు ఉన్నాడుగా, నదులెంత, సముద్రముల నీళ్ళెంత అని వరుసగా హనుమంతుడిని పిలిచాడు, సుషేణుణ్ణి పిలిచాడు, గవయుణ్ణి పిలిచాడు, అంగదుణ్ణి పిలిచాడు. మీ నలుగురికి 4 కుండలు బంగారపు కుండలు ఇస్తున్నాం. ఈ బంగారపు బిందులతో తెల్లవారేలోపు 4 సముద్రాల నీళ్లు, పూర్వ సముద్రం, పశ్చిమ సముద్రం, ఉత్తర సముద్రం, దక్షిణ సముద్రం, 4 సముద్రాల నీళ్లు తీసుకురావాలనగానే వాళ్ళంతా తలో కడవ పట్టుకున్నారు, వెళ్ళారు. అసలు సూర్యోదయం ఏంటంటే అర్ధరాత్రికి పట్టుకొచ్చేశారు. మహావేగంగా వెళ్ళి హనుమంతుడు, సుషేణుడు మొదలైన వాళ్ళు రివ్వున ఎగిరి వెళ్ళి నీళ్లు తెచ్చారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే కార్యక్రమం టూర్ అంత బాగా నడిచింది రాముడికి. ఇంక ఇప్పుడు మరొక 500 మంది కోతుల్ని పంపారు. నదీ శతానాం పంచానాం జలకుంభేషు చాహరన్. 500 నదుల నీళ్లు పట్టుకొచ్చారు బంగారపు కొండల్లో వానరోత్తములు. 500 సరయూ నది, తమసా నది, తాండవ నది, మూసీ నది, గంగా నది, యమునా నది, ఇలా ఒకటేమిటి ప్రపంచంలో పెద్ద నదులు చిన్న నదులు కొన్ని లక్షలు ఉన్నాయి. వాటిల్లో 500 నదులు పవిత్రమైన నదుల నీళ్లు బంగారపు కొండలతో పట్టుకొచ్చేశారు. ఇప్పటికే పట్టాభిషేకానికి కావలసిన నదీ జలాలు వచ్చాయి. ఇక తెల్లవారుగానే రామచంద్రుడికి మళ్ళీ మంగళస్నానం చేయించారు, సీతామాతకు కూడా స్నానం చేయించారు, సీతకి అలంకారం చేశారు, రాముడికి అలంకారం చేశాక వీళ్ళని వెంట పెట్టుకుని సోదరులు వెంట వస్తూ ఉండగా రామచంద్రుడు వశిష్ఠాదులు వేదమంత్రాలు చదువుతూ ఉండగా సభలో అడుగుపెట్టాడు. ఈ అయోధ్యానగరంలో రామచంద్రుడు సభాభవనంలో అడుగుపెట్టాడు. ఆ సభాభవనంలో ఉన్న సింహాసనం మనువు నిర్మించాడు, వైవస్వత మనువు తయారు చేయించిన గొప్ప సింహాసనం అది. ఇప్పుడు ఆ సింహాసనం ఉంది, ప్రస్తుతం భూమిలో ఉంది. రాముడికి ఇక్కడ ఆలయ నిర్మాణం అయితే ఆ సింహాసనం దర్శనమిస్తుందని భక్తులు, పరమభక్తులు దాన్ని చూడగలరని, ఆ మందిరం వెనక భాగంలో తేజస్సుతో కనపడుతుందని భవిష్య పురాణంలో ఉంది. కాబట్టి మన అదృష్టం బాగుంటే, మనం భక్తులమైతే రామమందిర నిర్మాణం అయ్యాక ఆ గుళ్ళో మనకి దర్శనం ఇవ్వచ్చు. మీరు పరమభక్తులైతే మాత్రం ఆ సింహాసనం పాతాళం నుంచి మళ్ళీ పైకి వస్తుంది అన్నమాట. అది ప్రస్తుతం భూగర్భంలో ఉందని వ్యాసుడు భవిష్య పురాణంలో చెప్పాడు. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైస్సహ రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్. ఇప్పుడు వశిష్ఠుడు సీతాదేవితో పాటు రత్నములు తాపడం చేసిన బంగారుమయమైన సింహాసనం మీద సీతారాములిద్దరినీ కూర్చోబెట్టాడు. ఇటు సీత, ఇటు రాముడు. రాముడికి ఎడం పక్కనే కూర్చోవాలి. ఏమిటో తెలియదు కానీ చాలామంది ఈ మధ్యన శాస్త్ర నిషిద్ధమైన కొన్ని పనులు చేస్తున్నారు. ఇటువంటి విషయాల్లో మాత్రం కంచి పరమాచార్యులు వారు మనకి ప్రామాణికం. ఈ దీక్షా కంకణాలు ఆడవాళ్ళు ఎడమ చేతికి కొడుతున్నారు. అసలు ఎడమ చేతికి కట్టకూడదు దీక్షా కంకణం. దానితో రేపొద్దున మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు కడుక్కుంటే మహాదోషం. అందుకనే ఓసారి పరమాచార్యులు వారిని అడిగారు కొందరు, ఏమండి దీక్షా కంకణం చేతి కుడికి కాకుండా ఎడమకు కడుతున్నారు ఏమిటంటే, అది రాక్షస సంప్రదాయం రా, కర్మగారి మనకు కూడా అంటించారు, కుడి చేతికే కట్టుకోండి అని చెప్పారు. అయినా ఎడం చేతికి కడుతున్నారు. పరమాచార్యుల కంటే ప్రమాణం ఎవరండి ప్రపంచంలో మనకి? చూడండి కంచి పరమాచార్యుల చరిత్రలో ఉంటుందన్నమాట ఇది. అందుకని మనం కుడి చేతికే కట్టాలంటే, ఎడమ చేతికి కడితే దీని మీద పడకూడని నీళ్లు పడితే అది చాలా దోషం అన్నమాట. భార్య ఎడమ పక్కన ఉండాలి కాబట్టి ఎడమ పక్కననే మాట ఎడమ చెయ్యికి అని ఎవరు అనేసి అక్కడి నుంచి అలా చేస్తున్నారట. కాబట్టి ఇకనైనా మనం ఏం చేద్దామంటే, భవిష్యత్తులో దీక్షా కంకణధారణ ఎప్పుడు కుడి చేతికే చెయ్యండి. సాధ్యమైనంత వరకు అర్చనలకు వాడకూడదు. దానికి వామాచారం అని పేరు. వామాచారంలో ఎడం చేతితో పూజ చేయటం, ఎడమ చేతిలో తీర్థం తీసుకోవడం అనే ఒక పద్ధతి ఉంది. అది అమ్మవారి అర్చనలో ఉంటుందన్నమాట. సమయాచారము, దక్షిణాచారము, కౌళాచారము, వామాచారము అని 4 ఆచారాలు ఉన్నాయి. అందులో ఒక్క వామాచారంలో అలా చేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక మీదట ఈ భ్రమలోంచి బయటకు వచ్చేద్దాం. ఎప్పుడు భార్య ఎడం పక్కన ఉండాలి. అందుకే సీతని రామచంద్రుడి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, సుయజ్ఞుడు, విజయుడు, సుమంతుడు, 8 వచ్చారు. వచ్చి 500 నదుల నీళ్లు తెచ్చారు, 4 సముద్రాల నీళ్లు తెచ్చారుగా. ఈ నదుల నీళ్లలోనూ సముద్ర జలాల్లోనూ ఔషధములు కలిపారు. పట్టాభిషేక సమయంలో శిరస్సు మీద నీళ్లు పోయాలి. ఇవన్నీ ఈ పోసేటప్పుడు అందులో ఏం చేస్తారు, రకరకాల మూలికలు, వట్టివేళ్ళు మొదలైనటువంటి మూలికలు కలుపుతారు. ఈ మూలికల నీళ్ల వల్ల నెత్తి మీద పడగానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ప్రభువుకి, క్రూరత్వం తొలగిపోతుంది, పనులు చేయటంలో తెలివితేటలు పెరుగుతాయి. అందువల్ల నెత్తి మీద ఏం చేస్తారన్నమాట, మూలికలు, ఔషధులు అంటే మందులు అన్నమాట. ఈ మందుల యొక్క చెట్లన్నీ వేళ్లతోటి ఆకులతోటి పిండిన పసరంతా అందులో కలిపి దానితో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చాలా మంచిదండి బాబు. ఇప్పుడు కొన్ని చోట్ల ఆలయాల్లో చూశారో లేదో మీరు, ఘుమఘుమఘుములు ఆడిపోతుంది అన్నమాట ఆ అభిషేక జలం. అందులో వట్టివేళ్ళని, అవేవో జాజిపత్రిని, ఇలాంటి మూలికలు చాలా ఉన్నాయి. 81 మూలికలు ఉన్నాయి. ఆ మూలికలతో మేము అభిషేకం చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మాకు తెలుసు. అవి కెమికల్స్ కాదు, ఒరిజినల్. మళ్ళీ ఈ మధ్యన అటువంటివి కెమికల్స్ కూడా కలిపిస్తారు, రసాయనాలు. అవి కలిపితే విగ్రహాలు పాడైపోతాయి. కాబట్టి అసలు సిసలైన చెట్ల నుంచి తీసుకొచ్చిన ఆకులు, చెట్ల వేళ్ళు వాటితో మాత్రమే అభిషేకం చేయాలి. అవి మూలికలంటే వాటన్నిటినీ కలిపారు. సర్వౌషధి రసైహి దివ్యైహి దైవతైర్నభసి స్థితైహి. ఇప్పుడు వీళ్ళంతా ఈ ఔషధములు కలిపిన నీళ్లు వేదమంత్రములు చదువుతూ రాముడి మీద సీత మీద పోశారు. 500 కడవలు నదీ జలాలు, 4 సముద్ర జలాలు, ఇవన్నీ మూలికలు కలిపిన నీళ్లు మంత్రపూర్వకంగా పోశారు. రాముడి నెత్తి మీద, సీత యొక్క శిరస్సు మీద ఈ ఔషధ జలాలు పోస్తూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉంది? వసవో వాసవం యథ. దేవతలంతా పూర్వం ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినప్పుడు ఎలా అభిషేకం చేశారో అలా ఉందిట. ఆయన దేవేంద్రుడు, దేవతల చేత అభిషేకం పొందాడు. ఈయన మానవేంద్రుడు, మానవుల చేత అభిషేకం పొందుతున్నాడు. ఇక ఆ తర్వాత ఒళ్ళంతా తుడిచారు, మంచి పట్టు వస్త్రాలు మళ్ళీ ధరింపజేశారు. ఈ అభిషేకం అయిన తర్వాత ఏం చేయాలి? తిలకం తీర్చిదిద్దడం, నగలు పెట్టడం, ఇవన్నీ చేశాక అసలైంది కిరీట ధారణ. పట్టాభిషేకంలో రాజుగారి నెత్తి మీద ఒక కిరీటం పెట్టారు. వశిష్ఠుడు ఒక అద్భుత కిరీటం బంగారపళ్ళెంలో పెట్టి తీసుకొచ్చాడు. వశిష్ఠుడి వంటి వాడు తీసుకొచ్చాడు ఆ కిరీటాన్ని. అది మామూలు కిరీటమా? బ్రహ్మణ నిర్మితం పుర. పూర్వం బ్రహ్మదేవుడు నిర్మించేట మళ్ళీ వాడు వీడు కాదు, సుస్పష్టంగా చెప్పాడు. బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త కపురాయేన మనుస్తం దీప్త తేజసం అని 65వ శ్లోకంలో పట్టాభిషేకంలో చెప్పారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మానవులని పరిపాలించే మనువుకి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. అందుకని తన తపశ్శక్తితో బ్రహ్మగారు ఒక కిరీటం నిర్మించాడు. అది పూర్తిగా బంగారపు కిరీటం. దానికి మంచి విలువైన అమూల్యమైన నవరత్నములు తాపడం చేయబడ్డాయి. కిరీటం మొత్తం అంతా మణులే. ఆ మణులు ధగ 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 వెలిగిపోతాయి. ఆ మణుల యొక్క విలువ దేంతో పోల్చలేము, ఎందుకంటే అవి బ్రహ్మగారు తయారు చేసిన కిరీటం. అది ఆ కిరీటాన్ని మొట్టమొదట బ్రహ్మ వైవస్వత మనువు నెత్తి మీద పెట్టాడు. అక్కడి నుంచి ఆ వైవస్వత మనువు వంశస్థులంతా ఆ కిరీటమే శిరస్సును పెట్టుకుని పరిపాలన చేశారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని వశిష్ఠుడు పట్టుకొచ్చాడు. రామచంద్ర, ఈ కిరీటం చూడు, దీనికి వినయంగా నమస్కరించు, దీనిని నీ శిరస్సున పెడతాను అన్నాడు. కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో అద్భుతమైన పద్యం రాశారు. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరి భూమి సంస్తవనీయంబగు ఈ కిరీటము శిరోధార్యంబునికీయటం భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా. ఇది నవరత్నములు తాపడం చేయబడిన కిరీటం, మహాకాంతితో వెలిగిపోయే కిరీటం. మీ సూర్యవంశస్థులు మహాత్ములంతా ఈ కిరీటం శిరస్సు మీద పెట్టుకుని ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించారు. ఇప్పుడు ఈ కిరీటం నువ్వు శిరస్సున ధరించు, ఈ పిల్లల్లాగా ప్రజల్ని భావించు. ప్రజలంతా రాజుగారికి బిడ్డలు, కన్నబిడ్డల్లా వీళ్ళని పాలించు. అందుకే ప్రజానురంజకముగా, ప్రజలకు ఆనందము కలిగించే రీతిలో పరిపాలించు. ఎక్కడ ఎవరికి బాధ కలగకుండా చూసుకో. ప్రజల మాట శిరోధార్యం. నాయన రఘువంశ సోమ ఈ కిరీటం ధరించరగానే రాముడు వినయంగా నమస్కరించాడు. అప్పుడు కులపురోహితుడు వశిష్ఠుడు శిరస్సు మీద కిరీటం పెట్టాడు. రామచంద్ర ప్రభు ఎన్నాళ్ళకి ఈ గురువారం నాడు సాయంత్రం కిరీటం ధరించాడు. ఆనాడు ఎప్పుడు ధరించాడో మనం చూడలేదు. ఇప్పుడు ఈ గురువారం నాడు మనం రామచంద్రుడు కిరీటం నెత్తి మీద పెట్టుకుంటూ ఉన్న దృశ్యం కళ్ళారా చూడగలిగాం. ఆ కిరీట ధారణ కట్టం విన్న అందరికీ యావజ్జీవితం సుఖం తప్ప దుఃఖం ఉండదట. రామచంద్రుడు కిరీటములు ధరించాడన్న ఒక్క ముక్క చెవిలో పడిన వాడు భవిష్యత్తులో దుఃఖము చూడడు. మీరు నమ్మండి, మీకు దుఃఖం ఉండదు. నమ్మకపోతే నేనేం చేయలేదు, కానీ సుఖం తప్ప దుఃఖం ఇవ్వడా పరమాత్మ. ఇప్పుడు ఆ కిరీటం ధరించిన రాముడు ఎలా ఉన్నాడో తెలుసా? నీల పర్వతం అని ఒక పర్వతం అనేది కాటుక కొండ, కాటుక కొండ మీద సూర్యుడు ఉదయించినట్టుగా ఉందిట. అంటే రాముడు నీలంగా ఉంటాడు కదా, నీలంగా ఉన్న ఈయన ఒక నల్లని కొండ, ఆ కొండ మీద సూర్యుడు ఉదయించినట్టుగా కిరీటం కనబడుతుందిట. అందుకే పోతన గారు భాగవత ప్రారంభంలోనే నీలనగా అగ్రసన్నిహిత భాను నిభంగి ఘన కిరీటము తల కలుగువాడు. నీలపర్వతం, కాటుక కొండ, నల్లకొండ, ఆ కొండ మీద సూర్యుడు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది రాముడి నెత్తి మీద కిరీటం. అలా కిరీటం ధరించిన రాముడు దర్శనమిచ్చాడు పోతన గారికి. పోతన గారు వరంగల్ దగ్గర ఉన్న బమ్మెరవాడు, మన మధ్య ఈ మధ్యనే ఒక 550 ఏళ్ల క్రితం బతికినవాడు. 550 ఇయర్స్ క్రితమే రాముడిని దర్శనం చేసుకుంటే మనం చేసుకోలేమో, చేసుకోగలమండి, మనకు ఆయన మీద నమ్మకం ఉండాలి. కానీ ఆయన ఇస్తాడు, ఏదో రకంగా దర్శనమిస్తాడు. అప్పుడు మహానుభావులైనటువంటి గాయకులు మధురమైన కంఠాలతోటి రకరకాల పాటలు పాడారట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ పాటలు పాడడం మొదలుపెట్టారు. ఇంతలో ఇంద్రుడు రాముడికి పట్టాభిషేకం జరిగింది, కానుక పంపించాలనుకున్నాడు. అందరూ చూస్తూ ఉండగా ఇంద్రుడు ఇస్తే ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని వాయుదేవుణ్ణి పిలిచి, ఇదిగో నేను నీకు ఒక గొలుసు ఇస్తున్నాను, ఈ గొలుసు 100 బంగారు తామర పువ్వులతో కూడిన గొలుసు. మళ్ళీ తామర పువ్వులు అంటే మామూలు తామర పువ్వులు కాస్తామండి, పూర్తిగా బంగారముతో తయారు చేసినటువంటి 100 బంగారు తామర పువ్వులు ఒక మాల కింద తయారు చేసి, ఈ సువర్ణ కాంచన మాల, కాంచన పద్మమాల, దానికి మళ్ళీ మధ్య మధ్యలో ముత్యాలు రత్నాలు తాపడం చేశారట. ఇక దానికి విలువ ఎవడగట్టగలడో. అటువంటి మాల ఇంద్రుడు వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవ, ఈ మాల నా కానుకగా రాముడి మెళ్ళవి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే, ఏమండి నా పేరు మీద చదివించండి అంటే వీడి పేరు మీద చదివించుకుంటాడు వాడు. అందువల్ల అలా కాకుండా నా పేరు చెప్పి మరీ రాముడి మెళ్ళవయ్యన్నట్ట. వాసవేన ప్రచోదిత ఇంద్రుడలా ప్రేరేపించగా వాయుదేవుడు ఈ ముత్యాలహారం, ఏది 100 బంగారపు తామర పువ్వులు కరిగిన రకరకాల నవరత్నాలు తాపడం చేయబడిన ఓ పెద్ద హారం పట్టుకొచ్చాడు. అది ఎలా ఉంది చూడడానికి? ఆకాశంలో ఎగురుతోంది, ఎవరు తెస్తున్నారో కనపడదు, అలా గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. తెచ్చేవాడు గాలి గనక, ఇచ్చినవాడు ఇంద్రుడు గనక. అది వచ్చి రాముడి మెళ్ళో పడగానే, రామచంద్ర వాయువుని నేను, ఈ హారం నీ మెళ్ళో వేస్తున్నాను, హారం మాత్రం నాది కాదు, ఇచ్చింది ఇంద్రుడు, చదివింపులు పట్టాభిషేకంలో చదివింపులు ఇంద్రుడి గారు చేశారు, పట్టుకొచ్చాను నేను అన్నాడు ఆయన. అప్పుడు అందరూ చూసిన వాళ్ళు బ్రహ్మానంద భరితులయ్యారు. అరే, దేవతలు కూడా రామచంద్రుడికి కానుకలు ఇస్తున్నారంటే ఈ రామచంద్రుడు మామూలు వాడు కాదని అప్పటికి కొంతమందికి అర్థమైంది, పూర్తిగా అందరికీ తెలియదుగా మరి. అందరూ రకరకాల కానుకలు ఇచ్చారు. అప్పుడు రాముడు కూడా సుగ్రీవుడికి, విభీషణుడికి, జాంబవంతుడికి, అందరికీ కానుకలు ఇచ్చాడు. వాళ్ళు పూలవర్షం కురిపించారు. ఇప్పుడే ఒక పెద్ద ఇబ్బంది, అందరికీ కానుకలు ఇస్తున్నప్పుడు సీతాదేవి మాత్రం రాముడికే సలా చూసింది. రాముడికి అర్థమైపోయింది ఇక్కడేదో స్పెషాలిటీ ఉందో చెని. వెంటనే రాముడు ఒక గొలుసు సీతాదేవికి ఇచ్చాడు. తన మెడలో ఉన్న ఒక మంచి ముత్యాలహారం తీసి సీతాదేవికి ఇచ్చాడు. సీత, నీ చూపులను బట్టి నాకు అర్థమైందిలే, ఈ గొలుసు నీకు ఇస్తున్నాను. అంటే నువ్వు మెడలో వేసుకోవడానికి కాస్తున్నా, ఇంతమంది వానరులలో నీకు ఎవడు ప్రీతిపాత్రుడో వాడికి ఈ గొలుసు ఇయ్యి అని రాముడు అనగానే, అందుకే ఇక్కడ ఏమంటాడంటే వాల్మీకి, తాం ఇంగితజ్ఞ, ఇంగితజ్ఞుడు రాముడు. ఎందుకని? సీతాదేవి గొలుసు కేసు చూసింది, రాముడి కేసు చూసింది, గొలుసు కేసు చూసింది, రాముడి కేసు చూసింది, ఆ తర్వాత హనుమంతుడి కేసు చూసింది. ఇలా చూస్తోంది, ఇలా చూస్తోంది, ఇలా చూస్తోంది. అంటే ఈ గొలుసు మీరు నాకు ఇవ్వండి, దీన్ని హనుమంతుడికి ఇస్తాను అని చూపులతో చెప్పింది. ఇలా చూపులతో చెప్పేవాళ్ళు అండి నిజమైన భార్యలు అంటే, ఓ పెద్ద పెట్టిన గొడవ చేస్తే ఏంటి స్టేజ్ మీద కూడా, నీ మొహం తగలయ్యా, నా మాట వినరేమిరా అంటే, అప్పుడు భార్య ఇంగితజ్ఞురాలు కాదు, భర్త ఇంగితజ్ఞుడు కాదు. ఎప్పుడు భార్యాభర్తలు సైగలతో పనులు చేసుకోవాలట, చాలా టెక్నిక్స్. కానీ కొంతమంది గందరగోళం ఉన్నాడు, ఆటో ఎక్కుతారు ఇక అక్కడి నుంచి, మీరుండండి అని ఒకళ్ళొకళ్ళు తోసుకుని గొడవ చేసేసి గందరగోళం పడిపోతే చూసేవాడికి అసభ్యంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా పనులు చేసేవాడు నైపుణ్యంతో చెయ్యాలి, సైగలతో చెయ్యాలి. వాళ్ళని ఏమంటారు? ఇంగితజ్ఞులు అంటారు. రాముడు ఇంగితజ్ఞుడు కనుక ఈ గొలుసు నీది, నీకు ఇష్టమైన వాడికి ఇమ్మనగానే ఆవిడ మారు మాట్లాడకుండా హనుమంతుడికి ఇచ్చేయచ్చుగా, ఇవ్వలేదు. అప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసా? నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇమ్మంటే అక్కడ ఒక ఇబ్బంది ఉంటుంది, సీతకి హనుమంతుడు అంటే పక్షపాతం, కాబట్టి హనుమంతుడికి ఇచ్చింది అని 10 మంది అంటారు. అందుకని రాముడు ఏమన్నాడు, ఇప్పుడు నీకు ఎవరంటే అభిమానమో వాళ్ళకి, కానీ ఇచ్చేముందు ఒక నియమం, నువ్వు ఇచ్చేవాడికి పౌరుషం, వాడిలో పురుషత్వం ఉండాలి, కరుణ ఉండాలి, ఉత్సాహం ఉండాలి, సాహసం ఉండాలి, కార్యశూరుడై ఉండాలి, పండితుడై ఉండాలి, సమస్త సుగుణాలు ఉండాలి, ఇన్ని మంచి గుణములు ఎవరిలో ఉంటాయో వారికి మాత్రమే ఇయ్యి అన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఇన్ని గుణాలు ఎవరిలో ఉంటాయి చెప్పండి. ఒకటా రెండా ఇక్కడ చెప్పారు, ఒకటి కాదు రెండు కాదు. ఇదిగో నేను నీకు అద్భుతమైనటువంటి దండ ఇస్తున్నాను, పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేత అని సర్వశః. పౌరుషం ఉండాలి అంటే పురుష ప్రయత్నం చేసేవాడు ఉండాలి, వాడు నిజమైన మొగాడయ్యి ఉండాలి. మరొకటి విక్రమ పరాక్రమం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, ఇవన్నీ నిత్యం ఉండాలి. ఇవాళ్ళు ఉండి రేపుకోవడం కాదు, ఎల్లవేళలా ఈ మంచి గుణములు ఉండాలి. ఇన్ని గుణములు ఎవరిలో ఉన్నాయో వారికి ఇమ్మనగానే వెంటనే ఆవిడ ఇన్ని గుణాలు ఈ ప్రపంచంలో ఎల్లవేళలా ఉండేవాడు ఒక్కడే అని హనుమంతుడు పిలిచి ఇది ఒక గొలుసు తీసుకోండి. హనుమంతుడు ఆ గొలుసు కళ్ళకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు. హనుమాన్స్తేన హారేణ, హనుమంతుడు ఆ హారంతో అద్భుతంగా ప్రకాశించాడు. సుశుభే వానరర్షభ, గొలుసు మెడలో వేసుకుని తెగమిరిసిపోయాట. రామాయణంలో సీత గొలుసు ఇచ్చిందని ఇచ్చిన వెంటనే కళ్ళకు అద్దుకుని మెడలో వేసుకున్నాడని మాత్రమే చెప్పారు. కానీ కొన్ని సినిమాల్లోని వాటిలో చూపించారుగా హనుమంతుడు పూసలు పీకాడని, అది ఎక్కడుంది? పరాశర సంహితలో ఉన్నది, రామాయణంలో లేదు. అందుకే ఏది ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. పరాశర సంహితలో ఇక్కడ ఒక అద్భుతమైన కథ ఉన్నది. హనుమంతుడికి సీత గొలుసు ఇవ్వగానే హనుమంతుడు ఆ గొలుసు కళ్ళకు అద్దుకుని ఒక పూస నోట్లో పెట్టుకుని పటక్కన కొరికి పంటి కింద పెట్టి నొక్కి ఆ పూస తీసి అలా విసిరాడు. మళ్ళీ ఇంకో పూస పీకాడు, దాన్ని కొరికాడు, విసిరాడు. ఇలా 4-5 పూసలు పీకి కొరికి విసురుతూ ఉంటే సీతాదేవి చిన్నబోయి, నేను మంచి గొలుసు, విలువైన గొలుసు ఇస్తే ఆ గొలుసుని పులుసిన విల్లెట్టు నవ్వులేస్తామే పెట్టినా నాయన, నేను ఇచ్చిన గొలుసు నీకు అంత అలుసైపోయిందా, కంటిలో నలుసైపోయిందా, నీకు తెలుసా దాని విలువ అంది. అప్పుడు హనుమంతుడు చిరునవ్వు నవ్వి, తల్లి నాకు ఈ బంగారాలు లేకపోతే ఈ ముత్యాలు ఈ వజ్రాలు వైడూర్యాలు ఈ రాళ్ళు ఏమక్కర్లా, నాకు అంతా రామమయం అయ్యి ఉండాలి, రాముడు తప్ప నాకు ఇంకే వస్తువు ఇష్టం లేదు, ఈ పూసలు పీకి నోట్లో పెట్టి కొరుకుతున్నాను, ఈ పూసల్లో మా రాముడు ఉన్నాడేమో అని, పూసల్లో రాముడు ఉంటే ఆ పూస కొరగ్గానే మధురమైన మిఠాయి తిన్నట్టు అనిపిస్తుంది, ఆవునేతి మిఠాయి తిన్నట్టు అనిపిస్తుంది నాకు, కానీ పూసలు తీయగా లేవు అందుకే కొరిగి పారేస్తున్నాను అన్నట్ట. అనగానే అప్పుడు అంగదుడు లేచి, అంటే అన్నిట్లోనూ రాముడు ఉండాలా నీకు, నువ్వు ప్రతి ప్రదేశంలో రాముడిని చూపిస్తావా అని గట్టిగా అడిగాడు. అప్పుడు ఆయన, అక్కడ ఇక్కడ కాదు, రాముడు నా శరీరం అంతా ఉంటాడు, కావాలంటే చూసుకో అని ఇలా వక్షస్థలం చీల్చి అందులో ఉన్న రాముడిని సీతని చూపించాడు. ఆయన అలా గుండె చీల్చుకోగానే అందులో సీతారాములు కనబడ్డారు. ఆయన అణువణువున రాముణ్ణి నింపుకున్నవాడు, ఉత్తిరాముడి కాదు సీతారాముణ్ణి నింపుకున్నవాడు, సీయారాముణ్ణి అంటే శ్యామల రాముణ్ణి నింపుకున్నవాడు ఆయన. ఇది ఒక అందమైన కథ, పరాశర సంహితలో ఉంటుంది, కానీ రామాయణంలో మాత్రం హనుమాంస్తేన హారేణ సుశుభే వానరర్షభ, హనుమంతుడు ఆ గొలుసు వేసుకుని ప్రకాశించాడని మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పండి, అక్కడ ఎందుకు చెప్పారంటే ఈ హనుమంతుడికి ఆ హనుమంతుడికి మధ్యలో భేదం ఉన్నది, కల్పభేదం వల్ల కథల్లో మార్పు వచ్చాయి. ఆ తర్వాత రామచంద్రుడు విభీషణుణ్ణి సుగ్రీవుణ్ణి అందరినీ పూజించాడు. కొద్ది రోజులు ఉన్నాక అందరూ, విభీషణుడేమో లంకా నగరానికి వెళ్ళి పరిపాలించుకున్నాడు, సుగ్రీవుడు కూడా వెళ్ళిపోయాడు, వానరులు కూడా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు రామచంద్రుడు లక్ష్మణుణ్ణి పిలిచాడు. లక్ష్మణ, నాతో పాటు అరణ్యవాసానికి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డావు, పాపం నీ శ్రమకి తగిన ఫలితం నేను ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను, నేను రాజుని, నువ్వు యువరాజువి, నాతో పాటు రాజ్యభారం పంచుకో, రాజుగారు లేనప్పుడు యువరాజుదేగా భారం, కాబట్టి నేను మహారాజుని నువ్వు యువరాజువి, యువరాజు పట్టాభిషేకం చేసుకో అంటే ప్రాణం పోయినా యువరాజ పట్టాభిషేకం చేయించుకొని నేను నేను నీతో వచ్చింది నీ పాద సేవ చేయటానికి. నేను నీ పాద దాసుణ్ణే కానీ యువరాజుని కాదు. నీ సేవ తప్ప నాకు మరొకటి వద్దు. పైగా ఇప్పుడు నేను కనుక యువరాజుగా పట్టాభిషేకం చేసుకుంటే జనం ఏమంటారు? రాముడు భవిష్యత్తులో యువరాజులు చేస్తాడని ఆశతో రాముడితో లక్ష్మణుడు వెళ్ళాడు, అంతే తప్ప నిజంగా లక్ష్మణుడికి భక్తి లేదంటారు. నాకే పదవీకాంక్ష లేదు నాయన, నీకు పుణ్యం, నీ సేవ చేసుకుంటాను, కాళ్ళు నొక్కుతాను, నీ కూడా ఉంటాను, నాకే పదవి వద్దు, నామినేటెడ్ పదవులు ఏవి నాకు వద్దు అన్నాడు. అనగానే రాముడు ఇప్పుడు ఏం చేశాడు? భరతుడి కేసు తిరిగాడు. రాముడికి ఒక్క కొంటితనం ఉన్నది, ప్రజల్లో కొంతమందికైనా లక్ష్మణుడి మీద కొంచెం అనుమానం ఉండొచ్చు. ఈ లక్ష్మణుడు విడిచిపెట్టకుండా రాముడిని సేవిస్తున్నాడంటే ఏదో స్వార్థం ఉంది. భవిష్యత్తులో పదవిని, యువరాజ పదవిని ఆశించి రామునితో లక్ష్మణుడు వెళ్ళాడని ఒకళ్ళిద్దరే అనుకుంటున్నారట. పైకి చెప్పరుగా లోపల ఉంటాయండి ఊహలో. ఇది ప్రజలకి నిరూపించాలి. ఏమని నిరూపించాలి? లక్ష్మణుడికి రామసేవ తప్ప పదవీకాంక్ష లేదు అని నిరూపించాలి. ఆ నిరూపించడం కోసం రాముడు అందరూ వింటూ ఉండగా పట్టాభిషిక్తుడు కా అంటే ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? భరత, నోరు మూసుకుని పట్టాభిషేకం చేసుకో, నువ్వే యువరాజు అన్నాడు. భరతుణ్ణి పట్టాభిషేకం చేసుకుంటామని అడగల, నువ్వే యువరాజు అన్నట్ట. ధర్మ ప్రకారంగా భరతుడే పట్టాభిషేకం చేయించుకోవాలిగా మరి, అందుకని ఆయనే రాముడి తర్వాత వాడు. చూశారా ఈ ఇద్దరు పాత్రలకి తేడా? లక్ష్మణుడు రామసేవ తప్ప ఇంకేదీ కోరుకోడు. రాముడి సేవ కాకుండా ఇంకో పని చెబితే రాముడు చెప్పినా చెయ్యడు, రాముడు చెప్పినా చెయ్యట. కానీ భరతుడో, రాముడు నా తల నరికి అంటే రాముడు తల కూడా నరికేస్తాడు, రామ ఆజ్ఞ తప్ప ఇంకోటి కాదండు. అక్కడ తేడా ఉంది ఇద్దరిలో అన్నాడు. లక్ష్మణుడు భక్తుడే, భరతుడు భక్తుడే. భరతుడు రాముడు చెబితే రాముడి శిరస్సు కూడా ఖండిస్తాడట. ఏది ఎందుకని అంటే రాముడు చెప్పాడు కనుక. అదే లక్ష్మణుడైతే రాముడు చెప్పిన రాముడి సేవ తప్ప ఇంకో పని చేయడు. అందుకనే లక్ష్మణుడి యొక్క శక్తి, భరతుని యొక్క యుక్తి లోకానికి తెలియచేయడానికే రాముడు ఇంత కొంటితనాన్ని ఒక లీలని ప్రదర్శించాడు. తర్వాత భరతుడు యువరాజు అయిపోయాడు. ఇక రామచంద్ర ప్రభు ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేశాడు. ఏం పరిపాలన, పరమ పవిత్రమైన పరిపాలనది. రాముడు పరిపాలిస్తున్న కాలంలో నెలకి 3కి తక్కువ కాకుండా వానలు పడేవట. ప్రతీ నెల 3 సార్లు వాన పడితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అందుకే తెలుగులో నెలకు వానలు 3 కురిసేనురా అని పాటలు పాడేవారు. ఎప్పుడు కూడా నెలకి కనీసం 3 వర్షాలు కురవాలి. రామచంద్రుడి పరిపాలనలో ధర్మాత్ముడు గనక నపర్యదేవన్ విధవ, ఆడవాళ్ళు విధవలు అవ్వలేదు అంటే హాయిగా సౌభాగ్యవతులుగా ముత్తైదువులుగా నిండు కాలం జీవించి శరీరం విడిచిపెట్టారు. భర్తగారు పోయి భర్తకు దూరమై ఒంటరిగా జీవితం గడిపిన స్త్రీ లేదట. నచవ్యాళ్ల కృతం భయం, ఒక్క పాము భయం లేదు. పాములు నగరంలోకి వచ్చి ప్రజల్ని కాటువేసి చంపడం అనే ఘట్టమే లేదు రాముడి యొక్క పరిపాలనలో. నపర్యదేవన్ విధవా నచవ్యాళ్ల కృతం భయం నవ్యాధిజం భయంచాపి రామే రాజ్యం ప్రశాసతి. రామ పరిపాలనలో మాట వరసకు కూడా రోగం లేదు, ఎవరికి రోగాలు లేవు. నదిలో స్నానానికి రావాలంటే నాకు రంపగా ఉందండి అన్నవాడు రాముడి పరిపాలనలో లేడు. నాకు చన్నీళ్ళు పడవండి వేణీళ్ళు తప్ప అన్నవాడు రాముడి పరిపాలనలో లేడు. నాకు బంశీరవ ఉప్మా పడదండి, బంశీరవ ఉప్మా తింటే కౌశీకరతో కొట్టినట్టు ఉంటుందండి, నాకు కడుపు నిప్పండి అన్నవాడు రాముడి పరిపాలనలో లేడు. రాముడి పరిపాలనలో హార్ట్ అటాక్ పేషెంట్స్ లేరు, షుగర్ పేషెంట్లు లేరు, బీపీ పేషెంట్లు లేరు. అందరూ ఆరోగ్యవంతులుగా బతికినంతకాలం ఆరోగ్యంగా సుఖంగా బతికారు. ఒక్కొక్కళ్ళు 1000 సంవత్సరాలు బతికారండి. తథా వర్ష సహస్రినః, వేలాది సంవత్సరాలు బతికారు. ఎలా బతికారు? మళ్ళీ చెబుతాను, నిరామయాహ. ఆమయము అంటే రోగం, నిరామయాహ ఏ రోగం లేకుండా బతికారు. అసలు పరిపాలనలో రోగాలు లేకుండా బతకడం గొప్ప అదృష్టం కదా. ఇవాళ మనము బతుకుతున్నాం, 80 ఏళ్ళు బతుకుతున్నాం, 90 ఏళ్ళు బతుకుతున్నాం, క్షణానికి గడికోసారి బయటికి కదలాలి. దీనివల్ల ఏం ఉపయోగం? కారణం మన ప్రభువుల్లో లోపం. ఒక ధర్మాత్ముడు పరిపాలన చేస్తే మనల్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక మంచి ధర్మాత్ముడైన ముఖ్యమంత్రి ఉంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఇన్ని రోగాలు ఉండవు, ఈ దేశంలో ఉన్న వాళ్ళకి పేదరికం ఉండదు, ఈ దేశంలో ఉన్నవాడికి భయం ఉండదు. కొంతమంది అయినా ధర్మాత్ములు ఉన్నారు, లేకపోతే ఈ సృష్టిలో ఎందుకు ఉంటుంది? ఇంకా రాముడి పరిపాలనలో ఆసం వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణ, వందల కొలది కొడుకులు కూతుళ్లతో వేలాది సంవత్సరాలు జీవించారు. రాముడి రాజ్య పరిపాలనంతా అంత హాయిగా సాగింది. నిర్దస్యురభవల్లోక, ఒక్క దొంగళ్ళు ఎట్టండి రాముడి పరిపాలనలో, అసలు దొంగని వాళ్ళేడు. వీధిలో గుమ్మడికాయంత బంగారం పారేస్తే గుమ్మడికాయంత బంగారం పడిపోయింది, అమ్మడి అమ్మడి గుమ్మాడి ఎవరిది బంగారం చెప్పండి అని వెతుక్కుంటూ వచ్చి, ఏమండి మీదా, ఏమండి మీదా, ఏమండి మీదా అంటే మళ్ళీ నాదేనండని ఎవరు అనలేదండో, ఓనరు మాత్రమే నాదన్నట్ట. ఎవరికి వాళ్ళు ఇది నా బంగారం అనలేదు. ఈ విధంగా ఎవరి బంగారం వాళ్ళకి ఇంటికి పట్టుకెళ్ళి అప్పగించేవారండి. అంత అద్భుతంగా రాముడి పరిపాలన జరిగింది. ఇంతకంటే ప్రమాణం ఏమిటి? నిర్దస్యురభవల్లోక, అసలు లోకంలో దొంగ అనేవాడు లేడు. నానర్థం కంచిద స్పృశత్తు, ఒక్కడికి ఏ కష్టమూ లేదు, ఎవడు మాట వరసకు కూడా జీవితంలో దుఃఖం పొందలేదు. ఇంకా రామో రామో రామయితి ప్రజానామభవన్ కథ, రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు పరిపాలన చేస్తూ ఉంటే భార్య భర్తని రామ అనేది, భర్త భార్యని రామ అనేవాడు, తండ్రి కొడుకుని రామ అనేవాడు, కొడుకు తండ్రిని డాడీ అనలా రామ అన్నాడు. ఇలా ఎక్కడ చూసినా రామో రామో రామయితి ప్రజానామభవన్ కథ, రాముడు రాముడు రాముడు, రామనామం తప్ప మరొకట్లేదు. మొత్తం జగత్తంతా రామమయమైపోయింది, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనేది ఇక్కడి నుంచి పుట్టిందనమాట. రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రసాయసతి, రామరాజ్యంలో రాముడు తప్ప మరొకటి లేకుండా అయిపోయింది.